ఆగి తందనాలు ఆడుతూ సంతోషంగా తిరగాలనుంది, ఉత్సాహంగా ఉంది, కాస్త మీ అనుజ్ఞ ఇస్తే అందులోకి దూరతామన్నారట. హనుమంతుడు ఏమన్నాడు? మీ ఇష్టం దూరిపోండి అన్నట్టు అందులోకి. ఎప్పుడు లేదు ఆయనకు కూడా మంచి. సీతాదేవిని చూశాడుగా, ఆనందంలో ఉన్నాడు. ఈ పార్టీలు చేసుకోలేడు ఇప్పుడు అనమాట. వెళ్ళండి అంతే. మీ శత్రువులు ఎవరైనా ఉండి లోపల కాపలా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వెళ్ళవద్దని ఆపితే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, తోకండి అన్నట్ట. అప్పుడు అంగదుడు, నిజానికి ఈ వనంలోకి వెళ్ళడం అనుచితమే, కానీ సీతాదేవిని చూచి వచ్చిన హనుమంతుడు ఏం చెప్పినా చెయ్యొచ్చు, మీరందరూ తోకండి, మేము మీకు వెంట ఉంటాం, అండగా ఉంటామన్నారట. ఇంకేముంది, అంతే వానరులంతా అందులో దూకేశారు. మామూలుగానే మామిడి తోటలోకి ఒక్క కోతి అడుగు పెట్టిందంటే ఇక తోట ఏముండదు, తినేది తక్కువను పాడు చేసేది ఎక్కువను. కాయలు పిందులు విరగొట్టేయడం, కొమ్మలు విరగొట్టడం, పూతరాలు కొట్టేయడం. ఓయ్ బాబోయ్, తోటలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కోతులు ఎన్ని అల్లరి పనులు చేస్తాయో. ఇంతమంది హేమ హేమీ లేని వీరులైన వానరులంతా అందులో దూకారు. ఈ వానర వీరులంతా ఢామని దూకేశారట, టప 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 మధువనంలోకి. ఇక దూకేసి అందులో ఆ దొండెలు పగలగొట్టేశారు, తేనె తాగేయడం మొదలుపెట్టారు. రకరకాల తాటి చెట్టు నుంచి వచ్చే మధువు, ఈత చెట్ల నుంచి వచ్చేవి, మామిడి చెట్ల నుంచి, ఇంకా రకరకాల వృక్షాల్లోంచి, పుష్పాల నుంచి వచ్చే ఆసవం. ఈ పుష్పాసవాలు ఫలాసవాలు తెగ తాగేసి కొంత తాగడం పాడు చేయడం, అవి పగలగొట్టేయడం, దొన్నెలు చేత్తో పోసేసుకోవడం, నెత్తి మీద పోసేసుకోవడం. ఈ మైక ఎక్కువైపోయింది ఇక వీళ్ళకి. గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్ రుదంతికేచిత్ ప్రణమంతికేచిత్ నదంతికేచిత్ ప్రలపంతికేచిత్ రుదంతికేచిత్ విలపంతికేచిత్. కొంతమంది ఏం చేస్తున్నారట, ఈ తాగుడు మైకంలో పాటలు పాడటం, చెల్లిహో చెల్లకోని ఒకడోడు రకరకాల పద్యాలు పాటలు అప్పుడే అందుకున్నారు. ఈ మధ్యన ఒకడు రైలు అలాంటి వాడు తగిలాడు, ఒకటే పద్యాలు చదువుతున్నాడు ఏమిటో అని తర్వాత అర్థమైంది, లోపల ఇంకో మనిషి ఉన్నాడని. ఈ సుందరకాండలో ఈ అధ్యాయం చదివితే గుర్తొస్తాయన్నమాట. గాయంతికేచిత్, కొంతమంది పాటలు పద్యాలు పెద్ద పెట్టిన రాగాల్లో ఒత్తప్పుడు గొంతుకు పెగలదు వాడికి, ఇప్పుడు ఒకటే రెచ్చిపోయి పాడడం మొదలెట్టారట. కొంతమంది ఏం చేస్తున్నారు, పకపకాలు అవుతారట, నవ్వడం మొదలెట్టారు, వికటాట్టహాసాలు చేస్తున్నారట. ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు వాడికి, ఒకటే నవ్వు, ఒకటే నవ్వు. తెగ తాగేసిన మైకం కదా మరి. ఆ మైకంలో పట్టపగలు పగలబడి పక్కవాడిని కొట్టి మరీ నవ్వుతున్నారు కొంతమంది. రుదంతికే చిత్, కొంతమంది ఏడవడం మొదలెట్టారు అని బుర్రగొక్కుని ఏడుస్తున్నాడు ఒకడు, మాయదారి తాగుడు. ఈ తాగేవాడు ఏం చేస్తాడు వాడికి తెలియదు అన్నట్టు, ఏడుపో అడిగట. అంటే మాకు అలవాటు లేదు కాబట్టి తెలియదు, కానీ ఆ జనాలను చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. రోడ్డు పక్కన కూర్చుని ఒకడు నవ్వుతున్నాడు, ఒకడు పాడుతున్నాడు, ఒకడు ఏడుస్తున్నాడు. ప్రలపంతికొచ్చి నోటికొచ్చినట్టు అవుతున్నాడు ఒకడు, ఒరే అప్పుడు నువ్వు నాకు మోసం చేసావు కదరా, నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదరా, నువ్వు అది తోట పగలు కొట్టావు కదరా, అదిరా ఇదిరా అని. ఇక వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే తెలియదు. ఆవు పేడ దగ్గర నుంచి ఆ విమానం వరకు అన్ని మాటలు మాట్లాడేయడం మొదలెట్టాట. ఇంకోటి ఏం చేశాడు, ఆ అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు మొదలెట్టాడు. గుర్రు గుర్రు నిద్రపోతున్నాడు ఒకడు, మరొకడు పక్కవాడిని కొడుతున్నాడు, మరొకడు విచారంతి అటు ఇటు తిరుగుతున్నాడు. తలకిందులుగా వెళ్ళాడాడు ఒకడు, తోకం చుట్టుకుని వెళ్ళాడాడు ఒకడు, గోక్కుంటున్నాడు ఒకడు, పక్కవాడిని మొట్టికాయ కొట్టాడు ఒకడు. ఒకడు వచ్చి నమస్కారం నమస్కారం, ఎంతసేపైనా దండం మొదలడు, అందరినీ కనిపించడానికి దండం దండం అంటున్నాడు. ఈ మధ్యన చోట అలాంటి అనుభవం అయింది. ఉపన్యాసం చెప్పాను, ఉపన్యాసం చెప్పాక వాడు వచ్చి, గురువుగారు ఏం చెప్పారండి, అయ్య బాబాయ్ బాగా చెప్పారండి, అయ్య బాబా బాగా చెప్పారు, బాగానే చెప్పాను లేవయ్య, వెళ్ళరావయ్య అంటే వదలడు, ఎప్పటికీ దండం పెట్టి కాళ్ళు పుచ్చుకుని వదలడు. తర్వాత చుట్టుపక్కల జనం చెప్పారయ్యా, రేపటిదాకా వాడు అలా నమస్కరిస్తూనే ఉంటాడు, ఎందుకంటే లోపల పెద్ద మనిషి ఇంకోడు ఉన్నాడండి అని. అంచేత ఇదిగో ఇదేదో మనం బయట వినడం కాదు, సుందరకాండలో చెప్పారు. పదే పదే ప్రణమంతి నమస్కరిస్తున్నట్ట, మాట్లాడితే నమస్కరిస్తున్నాడనమాట. గాయంతమంజ ప్రహసన్ను పైతి హసంతమంజ ప్రణుదన్ను పైతి నృదంతమంజ ప్రణదన్ను పైతి నదంతమంజ ప్రరుదన్ను పైతి పరస్పరంకేచిదుపాశ్రయంతే పరస్పరంకేచిదుపాక్రమంతే పరస్పరంకేచిదుపబ్రువంతే పరస్పరంకేచిదుపారమంతే. ఒకడేం చేశాడు, నవ్వుతున్నాడు. ఆ నవ్వేవాడి దగ్గరకు వచ్చి ఒకడు నమస్కరించాడు. నమస్కరించేవాడి దగ్గరకు వచ్చి ఒకడేం చేశాట, ఏడవడం మొదలెట్టాడు. ఏడ్చేవాడి దగ్గరకు వచ్చి ఒకడేం చేశాడు, వాడిని పడగొట్టాడు. పడగొట్టిన వాడి దగ్గరకు వచ్చి ఒకడు నిలబెట్టాడు. ఒకడితో ఒకడు చప్పట్లు కొట్టుకుంటున్నారు, ఒకడి మీదుగా ఒకడు దూకుతున్నారు, చెట్ల మీద చెట్ల మీద కొంతమంది దూకుతున్నారు, నవ్వుతున్నారు, పాడుతున్నారు, ఆడుతున్నారు, పడుకుంటున్నారు, పడుక్కి లేచిపోతున్నారు. ఓ అరి బాబా, పరస్పరం కేచి తుపాక్రమంతో మీద నుంచి మీదకి, తలకాయల మించి తలకాయల మించి కుక్కదూకుళ్ళు ఆడుకుంటున్నారు. కొంతమంది కొమ్మలు విరిగిపోతున్నాయి, చెట్లు విరిగిపోతున్నాయి, సమస్తం ధ్వంసం అయిపోతున్నది. దాంతో ఈ విధంగా లోకమంతా అల్లకల్లోలం చేసేస్తూ తోటంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎవడిని ఎవడేం చేస్తున్నాడో తెలియదు. ఏ ఇల్లా అంటాడు ఒకడు, మూతిలా పెడతాడు ఒకడు. కొంతమంది దేవమార్గంచ దర్శితాహ మలద్వారం పైకి చూపిస్తున్నాడు పక్కవాడికి. ఇహ పిచ్చక్కి అయిపోయిందనమాట. ఈ విధంగా రెచ్చిపోయి ద్రుమాద్రుమం చెట్టు మీద చెట్టు మీదకి వెళ్ళిపోతున్నారు. ఒక ఘడియ కాలంలో, అది మధువనంలో లేదు, సర్వనాశనం ధ్వంసం చేసి పారేశారు. ఆ వనానికి కాపలా కాస్తున్నాడు దధిముఖుడని చెప్పుకున్నాం, సుగ్రీవుడికి మేనమామ మాతులుడు ఆయన దధిముఖుడు. ఈ వానరులందరినీ ఆపుతానంటూ వచ్చాట పెద్ద చెట్టు అటు పీక్కుని వచ్చి. అది చూచాడు అంగదుడు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మధుపానం చెయ్యండి, నేను మీ శత్రువులను ఆపుతాను. అహం వారయిష్యామి అన్నాడు. నేనే ఈ వచ్చే మాతులుణ్ణి, సుగ్రీవ మాతులుణ్ణి, దధిముఖుణ్ణి ఆపుతాను అని పెద్దవాడు వయస్సులో, పైగా కాపలా కాస్తున్నాడు, రాజాజ్ఞని పరిపాలించేవాడు, రాజప్రతినిధి అయినా దధిముఖుడి విషయంలో దాక్షిణ్యం చూపించలేదు. అందుకే మధుపానం వల్ల వచ్చే నష్టాలు అన్నీ ఎన్ని కావన్నారు. 7 లక్షణాలు ఉన్నాయట, సప్తైతే సురలక్షణాహ. సరే, దాన్నే సురాలక్షణాహ అని. సుర అనేది ఆకారాంత స్త్రీలింగం కూడా కాబట్టి. అందులో ఆఖరి దిగవాడు తనను తాను మరిచిపోయి పశువులో కూడా దొల్లుతాడు అన్నారు. అలా దొల్లుతున్న వానరులతో సమానుడైపోయి అంగదుడు మోకాలుతో కింద పడేసి కుమ్మి చితక్కొట్టేశాడు, చావు దెబ్బలు తినేశాడు పాపం దధిముఖుడు. ఇంకా అతడు ఒళ్ళు దురుపుకుని లేచి కాపలా వాళ్లతో, ఒరే కాపలా వాళ్ళలారా, ఇక మీరేం అడ్డం కొట్టకండి, ఈ మధువనాన్ని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేయనివ్వండి, వానరుల్ని మనమేం చేస్తాం, ఎందుకంటే మామూలు వానరులైతే ఏదన్నా చేస్తాం, యువరాజు అయ్యుండి వీళ్ళందరినీ అదుపులో పెట్టవలసిన వాడయ్యుండి, భావి కాలంలో మహారాజు అయ్యుండి తప్పు చెయ్యకుండా వీళ్ళని పక్కకి మళ్లించవలసిన వాడయ్యుండి, అంగదుడే స్వయంగా వీళ్ళని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఇప్పుడే పెడతాను, సుగ్రీవుడికి చెబుతాను, సర్వం చైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివం. మధువనంలోకి వానరులు ప్రవేశించారు, మధువనం ధ్వంసం చేస్తున్నారు, చెట్లు విరగొడుతున్నారు, మధు తాగుతున్నారు. నేను ఆపితే ఆగలేదు, నన్ను తన్నారు. కానీ ఇదంతా వానరుల దోషం కాదు, సర్వంచై అంగదే దోషం. ఈ మొత్తం దోషమంతా అంగదుడిలోనే ఉంది, దోషమంతా అంగదునిదే అని నేను మహారాజు సుగ్రీవుడికి చెబుతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వీడిని శిక్షిస్తాడు, వీడిని బాగా తంతాడు, వీడికి మరణశిక్ష కూడా వెయ్యవచ్చు. ఆ విధంగా నా పగ చల్లారుతుంది. ఇది చిన్నపిల్లల తంతులో ఉంటుందన్నమాట. 1వ క్లాస్ చదువుకునే పిల్లలు, మేస్టారండి వాడు కొట్టాడండి, వీడు కొట్టాడండి అని చెబుతారే, అలాగే తప్పంతా అంగదుడిదే అని చెబుతానన్నట్టు. పాపం ఉడుకుమొత్తనం వచ్చిందప్పుడు, ఒక్కొక్కప్పుడు శత్రువు వల్ల చావు దెబ్బలు తిన్నప్పుడు, ఎంతవాడైనా చిన్నపిల్లాడిలాగే తనలో తాను కొళ్ళుకుంటాడు అనడానికి ఈ మధువన ఘట్టం ఒక ఉదాహరణ. ఒకప్పుడు నేను కాన్వెంట్లో ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందులో ఒకడు వచ్చి, మేస్టారండి వీడు నా ముక్కు కొరికాడండి అన్నాడు. ఆ రెండోవాడు, లేదండి వాడి ముక్కు వాడే కొరుక్కుని నావే చెబుతున్నాడండి అన్నాడు. వాడి ముక్కు వాడే కొరుక్కున్నట్ట. ఇలా ఉంటాయి పిల్లల తంతు. అలాగే ప్రస్తుతం దధిముఖుడు వృద్ధుడైనప్పటికీ అంగదుడిదే తప్పని బాగా వాడి మీద దోషాన్ని ఎత్తి చూపిస్తాను, వాడి తప్పులు 1కి 2 కల్పించి చెబుతాను సుగ్రీవుడికి. దాంతో సుగ్రీవుడు వాడిని శిక్షిస్తాడు అంటూ అప్పటికప్పుడే మహావేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. ఈలోపు అక్కడ ఋష్యమోక పర్వతం మీద శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, తక్కిన వానరులంతా కూర్చునున్నారు. అన్ని దిక్కులకి వెళ్ళిన వానరులంతా ముందే వచ్చేసారుగా, వాళ్ళంతా మేము ఎక్కడా సీతను చూడలేదని ముందే చెప్పారు. ఇక దక్షిణం దిక్కుకి వెళ్ళిన వానరులు, నాయకుడైన అంగదుడు కానీ హనుమంతుడు కానీ అందులో బుద్ధిమంతుడైన జాంబవంతుడు కానీ వీరెవరు రాలేదు. గడువు దాటిపోయి చాలా రోజులయ్యింది, ఎందుకు రాలేదు? అసలు వీళ్ళు సీతను చూసే ఉంటారా లేదా అని తర్జన భర్జనలు పడుతున్నారు వాళ్ళలో వాళ్ళు. ఆ సమయంలో సుగ్రీవుడు అంటున్నట్ట రాముడితో, ప్రభు రామ, నువ్వేమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గడువు దాటి ఆలస్యంగా ఒక్కరోజు కూడా రారు వాళ్ళు. ఎప్పుడైనా వానరులకి నా ఆజ్ఞ శిరోధార్యం, సుగ్రీవాజ్ఞ అని భయపడతారు. నేను వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఒక్క మాసమే గడువు ఇచ్చాను. నెల దాటితే రాకపోతే శిరశ్చేదం అన్నాను. వాళ్ళు నెలాళ్ళు దాటిపోయినా ఎందుకు రాలేదు అంటే సీతను చూసే ఉంటారు, చూడకపోతే పొరపాటును కూడా ఆలస్యం చెయ్యరు. అందులో సీతని వాళ్ళు వీళ్ళు చూడడం కాదు, కేవలం హనుమంతుడే చూస్తాడు, ఇంకేం సందేహం లేదు అని అంటున్నాడు. ఇంతలో ఆకాశంలోంచి మహావేగంగా ఎగురుకుంటూ వచ్చి కిందకి ఢామని దూకేశాడు ఆ పర్వతం మీదకి దధిముఖుడు. దూకి దూకటంతో అమాంతంగా వచ్చాడు, కాళ్ళ మీద పడిపోయాడు సుగ్రీవుడికి. రాముడికి లక్ష్మణుడికి నమస్కరించాడు. సుగ్రీవుడి పాదాలు పట్టుకు వదలడంలా, ఇదేమిటయ్యా నువ్వు మేనమామవి, పెద్దవాడివి, కాళ్ళు పట్టుకుంటున్నావంటే నా పెద్దరికం ఏడిసినట్టుంది, పైగా ప్రభువు నువ్వు, అంచేత నీకు నమస్కారం చేయడంలో తప్పులేదు. ఏం చెప్పమంటావు సుగ్రీవ? నైవర్క్షరజస రాజన్. మహారాజా, ఇంత పూర్వం చాలా కాలం నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను. ఏమిటా ఉద్యోగం? కేవలం మధువనానికి కాపలా కాయడమే. నీ తండ్రి వృక్షరజుడి కాలంలో రాజా ఈ అన్యాయం జరగల, ఇంత సుస్పష్టంగా చెప్పాడు. నైవర్క్షరజస రాజన్, వృక్షరజసుడి కాలంలో కానీ మీ అన్న వాలి పరిపాలించిన కాలంలో కానీ ఈ ఘోరమైన క్రమశిక్షణోల్లంఘన జరగలేదు. మధువనంలోకి ఒక్క వానరుడు కూడా ప్రవేశించలేదు, ప్రవేశిస్తే ప్రాణాలతో బయటికి వెళ్ళింది లేదు. నీ ప్రభుత్వం ఇలా తగులబడింది వాళ్ళ. సుగ్రీవుడివి, అందులో రామానుగ్రహం పొందినవాడివి, ఇంతటి వాడివి, కఠోర ఆజ్ఞనిస్తే ఆజ్ఞని ఉల్లంఘించే దమ్ము ఎవరికైనా లేదని అందరూ అంటూ ఉంటారే, కానీ వాళ్ళ నీ ఆజ్ఞ ఏమయ్యిందో? నీ పరిపాలనలో దక్షిణం దిక్కుకి వెళ్ళిన అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, తక్కిన వానరవీరులు మధువనంలో దూకారు, చెట్లు విరగ్గొట్టారు. ద్రోణులు అంటే దొన్నెలు అన్నమాట, తేనె పడ్డానికి తయారు చేయబడిన దొన్నెలు ఉన్నాయి. ఈ దొన్నెల్లో తేనె కారుతూ ఉంటే ఆ దొన్నెలు విరగ్గొట్టి ఆ తేనె తాగి సగం తాగడం, పక్కన పారబోయడం, ఈ విధంగా వనమంతా ఇష్టం వచ్చినట్టు పాడు చేసేశారు, విధ్వంసం చేసేశారు. ఏం మహారాజు అయ్యా నువ్వు? నీ పరిపాలనలో ప్రజలు ఇలాగా క్రమశిక్షణ లేకుండా చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే చూసి క్షమించి ఊరుకుంటావా? రాజన్నవాడు కఠోరమైన ఆజ్ఞతో ఉండాలి, తప్పు చేసిన వాడికి దండన ఉంటుంది అనే భయం లేకపోతే ఇక ప్రజలు మాట వినరు. రాజు ప్రేమ చూపించాలి, దండన విధించాలి. రాజదండం లేకపోతే క్రమశిక్షణ ఉండదు, పాపభీతి ఉండదు, ప్రజలలో ధర్మం నశిస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఇదంతా తప్పు మరెవరిదో కాదు, కేవలం అంగదుడిదే అన్నట్టు. ఇలా అనగానే మిగతా రాజులైతే ఆగ్రహించి ఆ అంగదుడిని కట్టి పట్టి తీసుకురా, వాడికి ఉరిశిక్ష వేసేద్దాం అనాలి. కానీ సుగ్రీవుడు చిరునవ్వు నవ్వాడు. నేనింత కష్టపడి అరగంట నుంచి వాడు ఇలా చేశాడు అలా చేశాడు తప్పులు చేశాడని చెబితే అంతా విని నవ్వుతావేమిటయ్యా అన్నాడు. మరేం లేదులే, ఎంత తప్పు చేసినా ప్రేమగా నేను రమ్మన్నానని ఇక్కడికి తీసుకురా అన్నట్టు సుగ్రీవుడు. ఇది సుగ్రీవుడి బుద్ధిమంతుడి లక్షణం. అంటే సుగ్రీవుడు అంటే అత్యంత బుద్ధిమంతుడు, ప్రభుత్వంలో ఉన్నవాడు, రాజన్నవాడు, ఇంత గొప్ప తెలివితేటలతో ఉండాలి. ఏమిటా సుగ్రీవుడి తెలివితేటలు? అంగదుడు సుగ్రీవుడి ఆజ్ఞని పొరపాటును ఉల్లంఘించడు, మొట్టమొదటి నమ్మకం. అంగదుడు ఉల్లంఘించినా పక్కనున్న జాంబవంతుడో హనుమంతుడో అసలు ఒప్పుకోరు. నెల్లాళ్ళు గడువిచ్చాడు తాను, నెల్లాళ్ళు దాటకుండానే రావాలి. నెల్లాళ్ళు దాటిందంటేనే సీతను చూసినట్టు అర్థమైపోతుంది సుగ్రీవుడికి. రెండవది, నిజంగా సీతను చూడలేదనుకుందాం, పొరపాటున ఆలస్యం అయ్యింది. సీతను చూడకుండా ఆలస్యం అయిపోయిన వాళ్ళు ఏడుస్తూ కాళ్ళ మీద పడతారు కానీ వచ్చి మధువనంలో దూకి తాగి తందనాలు ఆడతారా? ఎవడైనా కార్యక్రమంలో విజయం పొందినప్పుడే సరదాగా ఆనందంతో ఎగిరి గంతులేస్తాడు. అంతేగాని మన క్రికెట్ టీములాగా ఓడిపోయిన తర్వాత పబ్బుల్లో తిరగరు వాళ్ళు. అంతటి గొప్పవాళ్ళు, వాళ్ళ మీద తన భటుల మీద అంత నమ్మకం ఉందన్నమాట ఆయనకి. సందేహం లేకుండా అంగద జాంబవద హనుమదాదులు సీతాన్వేషణ చేసి వచ్చారు. ఆ ఆనందాన్ని వాళ్ళు మధువనంలో ప్రవేశించి గడుపుకుంటున్నారు. ఆనందోత్సవాన్ని నిర్వర్తిస్తున్నారు వాళ్ళ వాళ్ళు. అది ఆయన మనస్సులో ఊహించే, వీడు ఎన్ని నేరాలు చెప్పినా ఆ పర్వాలేదులే మధువనం ధ్వంసం చేసినా నేను రమ్మన్నానని ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఈలోపు ఈ కీతరబాతర శబ్దాలన్నీ లక్ష్మణుడు విని, ఏమిటయ్యా మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం కావడం లేదన్నాడు. ఎందుకంటే సంస్కృతం అయితే అర్థమవుతుంది, ఆయన వానర భాషలో మాట్లాడుతున్నాడు. ఈ వానరులు కిచ్చికిచ్చిలాడుకుంటూ ఉంటే అది పాపం లక్ష్మణుడికి తెలియదు. లక్ష్మణుడికి ఎక్కువ లాంగ్వేజెస్తో టచ్ లేదు పాపం. అందుకని ఏమిటి మీరు మాట్లాడుతున్నారంటే మా వానర భాష మాకే కష్టం, ఒక్కొక్కప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో చెబుతున్నా విను. దక్షిణం దిక్కుకి వెళ్ళి వచ్చిన మన అంగదాదులు మధువనంలో ప్రవేశించి ఆ వనం అంతా ధ్వంసం చేస్తున్నారట. అది చెప్పడానికి వచ్చాడు మా కాపలవాడు, మా మేనమామ, మా దధిముఖుడు. అనగానే ఎందుకు ఈ పని చేశారు అన్నాడు రాముడు. రాముడికి తెలియక కాదు, కేవలం సుగ్రీవుడి ద్వారా ఓదార్పు మాటలు విందామని. రామచంద్ర దృష్ట సీత న సందేహో న చాన్యే న హనుమత. సందేహం లేకుండా సీతాదేవి చూడబడింది. దృష్ట సీత న సందేహ, ఇందులో ఏమీ సందేహం లేదు. నచ అన్యేన హనుమత, హనుమంతుని చేతనే చూడబడింది, ఇంకెవరో కాదని చెప్పేశాడు ఆయన. నాకు మొదటి నుండి నమ్మకం, ఈ సీతాన్వేషణకి వెళ్ళగలిగిన వారిలో సీతని చూసేవాడు కేవలం హనుమంతుడే. వాళ్ళు చూశారు, చూసి వచ్చారు కాబట్టి ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. అనగాని రాముడు ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని నువ్వు ఆజ్ఞాపించమన్నట్ట. తన మేనమామకి తిరిగాడు సుగ్రీవుడు. దధిముఖ ఇది నా ఆజ్ఞగా చెప్పు, ఆలస్యం లేకుండా సుగ్రీవుడు వారందరినీ ఇక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడని చెప్పు. అనగానే సరే నువ్వు ఎలా చెబితే అలాగే, నువ్వు రాజువి ఆయన యువరాజు, మధ్యలో నా సొమ్మేం పోయే అని వెంటనే ఒక నమస్కారం చేసి ఇరువును పైకి ఎగిరిపోయాట. మహావేగంగా వెళ్ళే సమయానికి మధువనంలో వానరులంతా తెగతాగి కాస్త చెట్ల కొమ్మల మీద కింద ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తెప్పరిల్లుతున్నారు. అసలు వాల్మీకి మహర్షికి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఇంతటి లౌకిక పరిశీలన ఉన్న ఋషులు మరొకరు ఉంటారా? ఇద్దరు మహాత్ములు మనకి జ్ఞానభిక్ష పెట్టారు, ఒకరు వాల్మీకి ఒకరు వ్యాసుడును. ఆ ఇద్దరూ లేకపోతే మనకి సృష్టి లేదు, అసలు భారత ఆత్మే లేదు. ఏమిటంటే దధిముఖుడు వచ్చే సమయానికి వానరులంతా మేఘమానాన్మధూదకం తెగ మూత్ర విసర్జన చేశారట. మూత్ర విసర్జన తెగ చేయటం వల్ల మత్తు తగ్గి కూర్చుని ఉన్నారట. ఇది ఒక అద్భుతమైన విషయం. ఈ మధ్యన ఒక తాగుబోతు శిష్యులు అబ్బో మా దగ్గర చాలామంది ఉంటారండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, అందులో ఉన్న అనుభవాలు చెప్పే శిష్యులు ఉంటారుగా గురువుగారు. ఈ కథ చెబుతూ ఉంటే నూటి నూరు పళ్ళు నిజమండి అన్నారు వాళ్ళు. ఏమిటిట, తెగ తాగిన వాడు తాగిన తర్వాత ఒకటి రెండు సార్లు మూత్ర విసర్జన చేస్తే ఆ మత్తు తగ్గుతుందిట. ఈ మాటని మనకి సుందరకాండలో వాల్మీకి చెప్పాడు. ఇది ఎంత గొప్పవాడు కాకపోతే ఋషి చెప్పగలిగాడు? ఆయనేం తాగాడా తందనాలాడా, అన్నీ విడిచిపెట్టి గడ్డాలు మేసాలు నెరిసి కఠోర దీక్షతో రామనామం తప్ప మరొకటి ఎరగనివాడు అయినా ఏం దొరుకుతుంది, దేనివల్ల ఏమొస్తుందో చెప్పేశాడు ఆయన. ఈ సృష్టి రహస్యాలన్నీ ఆ రామాయణంలో ఆయన చెప్పాడు, వ్యాసుడు భారతాది పురాణాల్లో చెప్పాడు. అలాగే వీళ్ళు కూడా ఈ తాగిన మత్తంతా మూత్ర విసర్జన చేయడం ద్వారా తగ్గించుకున్నారట. అదనమాట మేఘమానాన్ మధోదకం అంటే, ఆ మధోదకం విడిచిపెట్టేశారు. ఆ తర్వాత కాస్తంత మత్తు తగ్గి ఉన్న కారణం చేత దగ్గరికి వెళ్ళాడు దధిముఖుడు అంగదుని దగ్గరికి వెళ్ళి, అంగదా నా అదే పొరపాటు అయ్యా. ఏమిటి పొరపాటు? నువ్వు యువరాజువి, ఈ మొత్తం వానరులకి నాయకుడివి, భవిష్యత్తులో సుగ్రీవుడి తర్వాత రాజువి నువ్వు, మహారాజువి, యువరాజువి, ఇది వనం మీది, ఎంతో పూర్వం మీ నాన్న వాలి ఈ సామ్రాజ్యానికి రాజు కూడా. ఆ రకంగా చూసినా ఈ మధువనంలో ప్రవేశించడానికి నీకు అర్హత ఉంది. అవన్నీ మరిచిపోయి తొందరపాటుతో ఏదో సుగ్రీవాజ్ఞలే అనుకుని వనంలో ప్రవేశించిన నిన్ను అడ్డం కొట్టాను. నువ్వు కూడా ఎముకలు విరగ్గొట్టావు, మరి మామూలుగా కాదు, అసలు వెన్నుపూస ఉందో లేదో తెలియడంలా, స్పర్శ కోల్పోయా, అంత బాగా తన్నావు. తన్నితే తన్నావులే, నీవు ఈ వానరులు మధువనం ధ్వంసం చేసిన విషయం నేను సుగ్రీవుడికి నివేదించాను. ఆయన విని ఆగ్రహించలేదు, మిమ్మల్ని శిక్షించమని చెప్పలేదు, సరిగదా వినయంగా మిమ్మల్ని వెంట పెట్టుకుని అక్కడికి రమ్మన్నాడు. సుగ్రీవుడు మిమ్మల్ని అక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడు, ఇది సుగ్రీవాజ్ఞ, తర్వాత నువ్వేం చెబితే అది చేస్తాను అన్నట. ఏవం నివేదయామి, ఇదే నేను నీకు నివేదిస్తున్నది, ఇదంతా మీ బాబయ్య గారు చెప్పిన ఆజ్ఞ, అది యథాతథంగా చెబుతున్నానన్నాడు. అప్పటికి అంగదుడికి అర్థమైంది, అంటే తాము వచ్చిన విషయం సుగ్రీవుడికి తెలిసింది, ఇంకా ఆలస్యం చెయ్యకూడదు, అలాగని తాను ప్రభువుని కదా అని ఆజ్ఞాపన చేయటం కూడా ఆయనకి ఇష్టం లేదు. నిజమైన ప్రభువు యొక్క లక్షణం తన ప్రజల్ని, తన కింద పనిచేసేవాళ్ళని ప్రేమగా చూడంట. ప్రేమగా చూస్తే వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. ఒక సంస్థ పైకి రావాలంటే అందులో పనిచేసే ఉద్యోగుల్ని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలట. తొందరపాటుతో చెప్పుడు మాటలు విని తిట్టడం కానీ, ఉద్యోగాలు పీకడం కానీ ఇలాంటివి చెయ్యకుండా కళ్ళారా చూసినవి, చెవులారా విన్నవి మాత్రమే జాగ్రత్తగా ఆచరణలో పెడితే అప్పుడు ఆ ప్రభుత్వ సంస్థ కానీ లేకపోతే ప్రైవేటు సంస్థ కానీ నిలబడుతుంది అని మనకి బృహస్పతి చెప్పాడు. వర్తకులు వర్తక రహస్యాలు అవే, నమ్మాలి, అలాగని పూర్తిగా నమ్మకూడదు. వాడి పూర్తిగా నమ్మకంతో విడిచిపెట్టిన వీడు కొంప ఉంచేస్తాడు. అందుకని నమ్మినట్టు ఉండాలి, నమ్మనట్టు ఉండాలి. వీడిని మరీ తిండి లేకుండా ఏడు పెంచకూడదు, జాగ్రత్తగా ఆచితూచి ప్రేమగా చూడాలి, అప్పుడు వాడు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు అని. మహారాజు ఇంకా జాగ్రత్తగా ఉండాలి పౌరులతోటి. అందుకే అంగదుడేమన్నాడు, ఓ వానర వీరులారా, ముఖ్యులారా, మనం వచ్చిన విషయం సుగ్రీవుడికి తెలిసింది, ఆయన రమ్మన్నాడు, రమ్మన్నాడు కదా అని నేను మిమ్మల్ని ఆజ్ఞాపించను, ఎందుకంటే మీరు నాలాంటి వాళ్ళు, మీ అందరూ ఏం చెబితే అది చేస్తాను, మనం వెడదామా, ఆలస్యం చేయడం కూడా బాగుండదు కదా, మీరేమంటారు? పైగా ఇప్పటికే మీరందరూ కూడా తాగిన మత్తు కాస్త దిగి విశ్రాంతి తీసుకుని సుఖంగా ఉన్నట్టున్నారు, ఆరోగ్యంగా కనపడుతున్నారని కానీ వాళ్ళంతా అన్నారట, మహాత్మా ఏ నాయకుడు మనం ఇలా చేద్దాం అని తన ప్రజలను అడిగాడు? ఎవరైనా ఆజ్ఞాపించడమే ఇలా చేద్దాం అంతే అంటారు, కానీ నీవు అలా కాదు, ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్నే సలహా అడుగుతున్నావు. నీ ప్రేమకి, నీ మంచితనానికి లొంగ్యం, నువ్వు ఏం చెబితే అది చేస్తాం, నీవు చెబితే అగ్నిలో దూకుతాం, సముద్రంలో దూకుతాం, నువ్వు వెడదామంటే వెడదాం, లేదా వద్దంటే వద్దు అనగానే అయితే ఇంకా ఆలస్యం చేయొద్దు, అందరూ లేవండి అన్నట్ట. ఒక్కసారి పైకి లేచిపోయారు. ఉత్పపాత, ఒకేసారి రివ్వని పైకి ఎగిరిపోయారు. కిందకి దిగడం, పైకి ఎగడం వాళ్ళకి చాలా తేలిక. ఈ వానర సైన్యమంతా ఎగిరి అక్కడికి వస్తూ ఉంటే ఈ లోపక్కడ రాముడు అడుగుతున్నాడు సుగ్రీవుణ్ణి, సుగ్రీవా హనుమంతుడు చూసే వచ్చేవంటాడా అని. చాలా కాలం అయిపోయింది కదా సీత మీద ఉన్న ప్రేమ వల్ల ఏమో ఏం జరిగిందో అని శంకిస్తూనే ఉన్నాడు ఇంకా రాముడు. లేదు రామచంద్ర ప్రభు, సందేహం లేకుండా సీత చూడబడింది, ఈ పని హనుమంతుడు సాధిస్తాడని నాకు నమ్మకం, అతడిలో ఉన్న బుద్ధి చాతుర్యం, అతనిలో ఉన్న బలం నేను ఎరుగుదును, తప్పక సీతాదేవి చూడబడింది అంటున్నాడు. ఇంతలో పైన తతకిలకిలా శబ్దం, ఆ సమయంలో కిచకిచ శబ్దం ఆకాశంలో వినపడింది. చూస్తే పైన వానరులంతా ఓ బారులు తీరి కొంగలు బారులుగా ఎగురుతున్నట్టు ఎగురుతూ వచ్చేశారు. ఒకరి తర్వాత ఒకరు పెద్ద పెద్ద శబ్దాలతో దాబా 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 కిందకి దిగిపోయారు. అందులో అంగదుడు, జాంబవంతుడు హనుమంతుడిని ముందుకు తోశారు. హనుమంతుడు అప్పుడు అన్నాడనమాట, దృష్ట సీత, చూడబడింది సీత. ఆ ఒక్క మాట విన్నట్టు రాముడు అమృతం పోసినట్టయింది చెవిలోకి. సీత ఇక కనపడుతుందా లేదా అని నిరంతరం వేదనతో గిలగిలలాడిపోతున్న స్వామి ఈ వాక్కులు వినడంతో అమృతం లాంటి ఆ వాక్కులు శరీరంలో పడ్డంతో నవచైతన్యం వచ్చింది. ఆనందంతో పొంగిపోయాడు. ప్రేమగా చూశాట హనుమంతుణ్ణి. హనుమంతుడు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అందరూ కూడా ఏం జరిగిందో చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు, రామచంద్ర ప్రభు, శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళాను. లంకానగరం అంతా గాలించాను. అక్కడ శింసుపా వృక్షం కింద ఉన్న సీతని చూశాను. ఈ రెండు నేత్రాలతో చూశాను. ఇప్పుడు నీవు నాకు ఎలా దర్శనమిచ్చావో అలాగే దర్శనమిచ్చింది అని సీతాన్వేషణ ఘట్టం అంతా చెప్పి సీత ఇచ్చిన చూడామణి ఇచ్చాడు. ఏష చూడామణిర్ దివ్యక, ఇది అత్యంత పవిత్రమైన దివ్యమైన చూడామణి. నీట్లోంచి పుట్టింది, పాలసముద్రం చిలికినప్పుడు పుట్టింది. దీనిని మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ శిరోధార్యం అంటారట. సీత నాకు ఆనమాలుగా ఇచ్చింది అని ఆ మణిని ఇవ్వగానే అది కళ్ళకద్దుకుని ఆనందంతో పొంగిపోయాడు. కన్నీళ్ళు వచ్చాయి ఆయనకి. హనుమ, ప్రాణం పోసావు, ఏ క్షణంలో అయినా ఆవేదనతో గుండె ఆగిపోతుందేమో లేక ఆత్మహత్య చేసుకుందామా అనుకుంటున్న నాకు నా జీవితంలో నూతనాధ్యాయాన్ని ప్రవేశపెట్టావు. మళ్ళీ ఉత్సాహం ఇచ్చావు, ప్రాణం ఇచ్చావు. ఏమిస్తే రుణం తీరుతుంది. ఇక్కడే అంటాడు తులసీదాస్ తన రామాయణంలో, కహా భరత సమతుమ ప్రియ భాయి, నువ్వు భరతునితో సమానమైన సోదరుడు అయ్యా అన్నట్ట. అదే హనుమాన్ చాలీసులు అంటాడు, కహా భరత సమతుమ ప్రియ భాయి. భరతుడంటే రాముడికి చాలా ఇష్టం. రాముడు తనను ఎంత అలా చూసుకుంటాడో భరతుడు అలా చూస్తాడట. ఎందుకంటే భరతుడు తనకంటే గొప్పవాడని రాముడు అన్నాడు. తాను తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవికి వస్తే ఆ తనకు వచ్చిన రాజ్యం విడిచిపెట్టి పోనీ రాజ్యం విడిచిపెడితే విడిచిపెట్టాడు. అన్నగారికి అరణ్యంలో ఉండడం తప్పనిసరి. తాను కూడా అరణ్యవాసం చేసినట్టే చేశాడు. నంది గ్రామంలో జటాజోటాలు పెంచుకున్నాడు. జటాధారణ చేసి నారచీరలు ధరించి రామపాదుకలు గద్దె మీద పెట్టి రాముడికి మారు పరిపాలన చేశాడు. కానీ సింహాసనం మీద కూర్చోలేదు. ఎవరుంటారండి ఇలాంటి సోదరులు? అంచేత అన్నగారిని మించిన వాడే కానీ తక్కువ వాడు కాదు. ఆ భరతునితో సమానమైన వాడని ఎవడిని పోల్చలా. కానీ తులసీదాసు గారు ఈ మాట చెప్పాడు ప్రత్యేకంగా, రాముడు హనుమంతుణ్ణి నీవు భరతునితో సమానుడివైన సోదరుడు అన్నట్ట. కౌగిలించుకున్నాడు ఎంతో ప్రేమతోటి. ఆ ఆలింగనం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు రామచంద్ర ప్రభు. ఇవాళ కేవలం ఈతనికి మాత్రమే ఇచ్చాడు అంత ప్రేమ వల్ల. ఇంకా సీత ఎలా ఉంది, ఆమె ఏమన్నదో వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు సీత ఉన్న దిక్కుకి తిరిగి, దక్షిణం దిక్కుకి తిరిగి నమస్కారం చేశాట. అంత భక్తి ఆయనకి. ఆ తరువాత రామచంద్ర ప్రభు, సీతను చూశాను అశోకవనంలో, లంకానగరంలో శోకదేవతల ఉన్నది. శగణే నావృత సాధ్వీ స్వగణేనా హేనా, తన సొంత వాళ్ళకి దూరమై కుక్కల మధ్యలో ఇరుక్కొని పోయి ఉన్న మురుగి ఇవా, ఆడు లేడిలో ఉందిట. స్వగణము అంటే కుక్కల గుంపు, స్వగణము అంటే సొంత వాళ్ళు. తన వాళ్ళు ఎవరూ లేరక్కడ. స్వగణానికి దూరంగా ఉంది, శగణానికి మధ్యలో ఉంది, అంటే కుక్కల గుంపులో ఇరుక్కుపోయింది. ఎవరు ఆ ఇరుక్కుపోయినది? ఒక ఆడలేడి. పొరపాటున ఒక లేడి తప్పిందిట. పాపం తన గుంపులోంచి దూరంగా వెళ్ళిపోతే ఎంతలో కుక్కలు వచ్చి చుట్టుముట్టాయి. ఆ కుక్కలు వచ్చి పీక్కు తింటామని భౌ భౌ అని అరుస్తూ ఉంటే కుక్కల గుంపుల మధ్యలో ఇరుక్కుపోయి బయటికి రాలేక ఆందోళన చెందుతున్న ఆడు లేడిలో ఉంది సీత. ఎంత అద్భుతమైన ఉపమానం చెప్పారు వాల్మీకి మహర్షి. ఇక్కడ హనుమంతుడు రాముడికి ఆ విషయం చెప్పాడు. అలా ఉంది ఆమె, అసలే లేడి. ఇక్కడే ఉంది ఒక ఔచిత్యం. లేడి చాలా చంచలమైన చూపులు కలది. చూపులు ఇటు ఇటు అస్తమాటు కదిలిస్తూనే ఉంటుంది. ఆ చూపులు క్షణక్షణం కదిలిపోతే నిలకడగా ఉండవు. సీత కూడా అలా బెదురు చూపులు చూస్తోంది. ఈ కుక్కలన్నీ మీదపడి చీల్చేస్తాయేమో భౌ భౌ అంటున్నాయి, కానీ చీల్చడం లేదు. ఎప్పుడు ప్రాణం పోతుందా అని భయపడుతోంది అక్కడ ఆడలేడి. ఇక్కడ సీత కూడా ఈ కుక్కల లాంటి రాక్షస స్త్రీలు చుట్టూ ఉండి నిన్ను చంపుతాం, కొడతాం, తింటాం, పీకినులు వేస్తామని బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులకి కలత చెంది భయపడిపోతోంది. అలా ఉంది సీత. గ్రహేణ అంగారకేనేవ పీడితామివ రోహిణి. అంగారక గ్రహం అని ఒక గ్రహం ఉన్నది నవగ్రహాల్లో. ఈ గ్రహం అప్పుడప్పుడు రోహిణి నక్షత్రాన్ని పట్టుకుంటుంది. మనకి రాహువు సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహణం నాడు పట్టుకున్నట్టుగా అప్పుడప్పుడు అంగారక గ్రహం రోహిణీ నక్షత్రాన్ని పట్టుకుంటుంది. ఆ రోహిణి నక్షత్రం విలవిల్లాడిపోయి కాంతి తగ్గిపోయి అతి కష్టం మీద కొంతసేపటికి బయటపడుతుందిట. అప్పుడు రోహిణీ నక్షత్రం అస్సలు శోభించదని, కాంతి లేకుండా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకని, గ్రహాలకి నక్షత్రానికి తేడా ఉంది. సూర్యుణ్ణి చంద్రుణ్ణి రాహువు పట్టుకున్న రాహువు మగవాడే, సూర్యచంద్రులిద్దరూ కూడా పరమాత్ములు, వాళ్ళు మగవాళ్ళే. కానీ ఇక్కడ అలా కాదు. రోహిణీ నక్షత్రం స్త్రీ, చంద్రుడి భార్య, తన భర్త కూడా ఒక గ్రహం. భర్త అయిన చంద్రుడు గ్రహం ఓ పక్కనుండగా ఈ అంగారక గ్రహం వచ్చి పట్టుకుంటూ ఉంటే ఈ భర్త రక్షించడం లేదు, బాబోయి నడుస్తోంది. ఇంతకంటే దిక్కుమాలిన స్థితి ఏ స్త్రీకైనా ఉంటుందా? భర్త గొప్పవాడయ్యుండి, శివుడి నెత్తి మీద ఉన్నవాడయ్యుండి, అంతటి వాడు పక్కన ఉండగా ఒక భయంకర పాపగ్రహం తనని పట్టుకుంటూ ఉంటే ఆ గ్రహం నుంచి విముక్తి పొందలేక అల్లాడిపోతున్న భార్య ఎలా ఉంటుందో అలా ఉంది సీత. అంటే ఇక్కడ ఎంత గొప్ప పోలికంటే సీతని రోహిణి నక్షత్రంతో పోల్చారు. చంద్రగ్రహం రోహిణికి భార్య, రామచంద్రుడు ఇక్కడ ఈయన కూడా, అందుకే ఆ పోలిక అంత సున్నితంగా పెట్టాడు ఆయన. రాముడి కూడా రామచంద్రుడు అంటారు, రామసూర్యుడల్లా. రామచంద్రుడి భార్య సీత, ఈ సీత రోహిణి, ఆ చంద్రుడి స్థానంలో ఇక్కడ రామచంద్రుడు ఉన్నాడు. చంద్రుడిలో ఇంకా మచ్చ ఉన్నదేమో, కానీ రామచంద్రుడిలో మచ్చలేదు, అంత గొప్పవాడు. చంద్రుడికి నెత్తి మీద ఉండాల్సిన పరిస్థితి ఉంది, శివుడి నెత్తి మీద ఉంటే కానీ విలువలేదు. కానీ రాముడు ఎవరూ అక్కర్లా, తానే తనకు తానే శోభిల్లగలిగేవాడు. ఇంతటి రామచంద్రుడి పత్నినయ్యుండి కూడా అంగారక గ్రహం కంటే పాపగ్రహంగా రావణుడు పీడిస్తూ ఉంటే, ఈ రాక్షస స్త్రీలు ఏడిపిస్తూ ఉంటే, ఇక్కడ అనాథనై వివశనై పడున్నాను, నాకు దిక్కులేదు బాబోయ్ అన్నట్టుగా ఉంది సీత. ఇది ఒక విధంగా రామచంద్రుడిని కూడా చెప్పడం లాంటిది అనమాట. ఏవయ్యా, నీ భార్యను రక్షించకుండా ఆవిడ ఏడుస్తూ ఉంటే ఎలాగా, ఇకనైనా విజృంభించు, పౌరుషం చూపించు అని అంతరాంతరాలలో హనుమంతుడు ఆయనని మరింత ప్రచోదనం చేస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు, ఆయనలో క్రోధాన్ని రేకెత్తిస్తున్నాడు అనమాట. అందుకని గ్రహేణ అంగారకేనేవ పీడితామివ రోహిణి. తర్వాత మరొకటి, వశిష్ఠుడిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసిన అరుంధతియా అన్నట్టుగా ఉంది. అరుంధతి మనం ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం. వశిష్ఠుణ్ణి ఏనాడు విడిచిపెట్టదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆదర్శ దంపతులంటే వాళ్ళే కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అంటే, నిజానికి సీతారాములు కూడా అవినాభావ సంబంధంతో కదలకుండా ఒకే చోట ఉంటారు, విడిచిపెట్టకుండా ఉంటారు. కానీ సీత చిన్న పొరపాటు చేసింది. ఆ బంగారు లేడి కోసం రాముడిని వెళ్ళమన్నది, లోభంలో పడ్డం వల్ల రాముడికి దూరం అయ్యింది. అందువల్ల పొరపాటుల లోభములో పడి బయటకు వచ్చేసిన అరుంధతియా విడిచిపెట్టదు భర్తని, కానీ విడిచిపెట్టింది వాడ, అందుకని అలా అన్నాడనమాట.